సూర్య భగవాను నీళ్ళు ఇవ్వాలి, వర్షం ఊరికినే ఇస్తాడండి, నాకేంటంటాడు ఆయన కూడా, ఆయనకు అంతకంతా చెల్లించాలి, అవునా లేదా? అందుకే వేసవి కాలంలో భూమి ఈ రసమనంతటిని అక్కడ కడుతోంది, అందజేస్తే వాటర్ సిస్టమ్, ఆ పుచ్చుకున్నటువంటి జలమనంతటిని మన వర్షాకాలంలో ఇస్తూనే ఉన్నాడు. ఇలాగ విశ్వంలో ఉదాహరణకు నేను ఇది ఒక్కటి చెప్పాను, కానీ ఈ వాణిజ్య వ్యవస్థ కూడా, వాణిజ్య వ్యవస్థ అంటే ఇక్కడ నుంచి అక్కడికి ఒక వస్తువుని అవసరమైన చోటుకి పంపించడం అనే వ్యవస్థని వాణిజ్య వ్యవస్థ అని చెప్తారు. అలాగ ఉండేటువంటి వాణిజ్య వ్యవస్థ విశ్వమంతా ఉన్నది, చివరికి చీమల్లో కూడా ఉంది వాణిజ్య వ్యవస్థ. ఒక చీమను తెలుసుకుంటే అధ్యయనం చేసినా మన బ్రతుకు అంతకంటే గొప్పదేం కాదన్న విషయం తేలిపోతుంది, అవునా లేదా? దానిలోని వాణిజ్య వ్యవస్థ, కేటాయింపు, ఎవరికి ఏది ఇవ్వాలి, ఇవన్నీ చూసుకునేటువంటిది, పాలకులకు ఎంత కోట, పాలితులకు ఎంత కోట, ఉద్యోగులకు ఎంత కోట, నౌకరీ చేసే వాళ్ళకి ఎంత కోట, ఇవంతా వాణిజ్య వ్యవస్థే కదా. ఈ వాణిజ్య వ్యవస్థ విశ్వంలో ప్రతి అణువులోని నిక్షిప్తం చేసినట్లే మనకంటే మానవ వ్యవహారంలో ఉన్న వాణిజ్యం గుర్తొస్తుంది. ఇదే వ్యవహారం విశ్వంలో అన్ని చోట్ల నడుస్తున్నది. అందుకే వాణిజాయ కక్షాణాం పతయే నమః. కక్షాణాం అంటే గుబురులకు పతి అయిన వాడు అని అర్థం. గుబురులుగా ఉన్న చెట్లు, గుబురులు అంటే ఎవరు లోపలికి ప్రవేశించలేని చోట్లు అని అర్థం. అంత తేలిగ్గా ఎవరు వెళ్ళలేని చోట్లు. ఏమంటే అలాంటి చోట్లకు పతి ఏం లాభం ఉంది అంటే, అలాంటి చోట్ల ఒకటి ఉంటేనే అందులో ఉన్న క్షేమంగా ఉంటాయి, అందరూ వెళ్ళగలిగిపోతే అక్కడ ఉన్న వాటికి క్షేమం ఉండదు. అందుకే గుబురు పెడతాడు మంత్రినే వాణిజాయ. ఆ గుబురుల రూపంలో కూడా ఒక జీవ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది, వాటి యందు కూడా అధివసించి ఉంటాడు. మన కంటికి కనిపించని కక్షలు చాలా ఉన్నాయి, అర్థం కానివి. కక్షలు అంటే పగలు ప్రతీకారాల కింద అనుకోవద్దు, అవి కూడా కక్షలే, బయటకు కనబడవు గనక. సరే, కక్షలు అంటే గుబురులు అని పేరు. అయితే వాణిజాయ కక్షాణ అనడంలో లింక్ ఏమిటి అంటే, మనమెవరం ప్రవేశించలేని చోటు కూడా ప్రవేశించి అక్కడున్న అవసరమైన వస్తువును మనకు అందజేయగలిగే మేధస్సే వాణిజ్య వ్యవస్థ అంటే, అవునా లేదా? మనం కొన్ని చోట్లకు వెళ్ళలేం, ఓహో ఇక్కడున్న వాళ్ళందరికీ ఆ వస్తువు అవసరం, అది వీళ్ళకి అందాలి, అందాలి అంటే వీళ్ళు వెళ్ళలేరు కనుక నేను వెళ్ళి తీసుకొస్తాను, బయలుదేరతాడు ఎవడు, వ్యాపారి, అవునా కదా? పూర్వం అయితే ఓడల్లో మరో దేశానికి వెళ్ళేవారు, తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి అమ్మేవారు. అందుబాటులో లేని వస్తువు అందించేవాడు అది ఎక్కడ దొరుకుతుందో అక్కడి నుంచి తెచ్చి అందిస్తున్నాడు. అందుకు వాడికి కక్షముల మీద మంచి అవగాహన ఉండాలి, ఎవరు ప్రవేశించలేని చోట్లలో ఏముందో తెలుసుకోగలిగే తెలివితేటలు ఉండాలి. ఆ తెలివితేటలు కూడా ఈశ్వరానుగ్రహం వల్ల రావాలి. కక్షాణాంపతే నమః అంటే ఇది అంతరార్థం అన్నమాట. వాణిజ్యవేత్తలు ఆ విధంగానే ఎవరు వెళ్ళలేని చోట్లకు వెళ్ళి ముత్యాలు మొదలైనవన్నీ తీసుకొచ్చి మనకి ఇస్తున్నారు కదా, అలాంటి ఆ వ్యవస్థ మంత్రినే వాణిజాయ కక్షాణాం పతయే నమః అని వివరించి, నమో భువంతయే వారి వస్కృత ఔషధీనాం పతయే నమః. ఇవన్నీ గొప్ప గొప్ప భావాలు ఇందులో ఉన్నాయి. ఔషధులకు పతి అయిన పరమేశ్వరుడు, ఔషధులు చూసుకున్నా ఈశ్వరుడు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారంటే వీటి అవసరాలన్నీ మనకున్నాయి కనుక వీటిని నిత్యం మనం ఉపాసనలో వాడుతున్నాం, పూజల్లో వాడుతున్నాం. అంటే ఇవి కేవలం పరం కోసం పనికొచ్చే పుస్తకాలు అనుకోవద్దు అది చెప్పడం. అంటే రిటైర్మెంట్ అయ్యాక నేను ఇవన్నీ అభిషేకాలు చేస్తానండి. నువ్వు బ్రతుకులో వ్యాపారం చేసుకుంటూ వ్యాపారవేత్తలతో ప్రయోజనం పెట్టుకుని నీటితో నిప్పుతూ బ్రతుకుతూ వాటి ప్రయోజనం పొందవలసిన మంచి యవ్వనంలో అవి పొందకుండా గడిపేడంత వృధా అండి. అందుకు ఇవి యవ్వనంలో ఉండవలసినప్పుడే చేయాల్సిన సాధనలు. అప్పుడేం జరుగుతాయంటే ఈ వాణిజాయ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు ఈ మంత్రంలో అది కూడా అర్థం చేసుకోవాలి. కేవలం నాలెడ్జ్ ఇవ్వడమే దీని యొక్క ఉద్దేశం కాదు. అదే అయితే మనకు పూజల్లో ఉపయోగించండి అని చెప్పరు పెద్దవాళ్ళు. మరేదో రహస్యం ఉంది, అదేమిటి అంటే మనం వీళ్ళందరి వల్ల బ్రతుకుతున్నాం, వాణిజ్యవేత్తల వల్ల, అటు తర్వాత ఈ నీళ్ల వల్ల, వృక్షముల వల్ల, క్షేత్రముల వల్ల బ్రతుకుతున్నాం మనం. ఇవన్నీ మనకు అనుకూలించాలి. మనం మోసపోయేది దెబ్బతినేది కూడా వీళ్ళ వల్లే, అవునా లేదా అండి? మరి వాళ్ళ వల్ల మనం దెబ్బతినకుండా వాటి నుంచి శివము మనకు అన్ని శుభంగా సౌకర్యంగా అనుకూలంగా జరగాలి గనకనే ఈ పేర్లతో ఉన్న రుద్రుడికి ముందు నమస్కారం చేస్తున్నాం. మనం ఒక షాపులోకి వెళ్లే ముందు వాణిజాయ కక్షాణాంపతే నమః అనుకుని వెళితే ఆ షాపు వాడి మోసానికి గురి కాకుండా బయటకు వస్తాం. వాళ్ళు కూడా రుద్రుడు ఉన్నాడు, ఆ రుద్రుడికి కూడా ఘోరాఘోర రూపాలు ఉన్నాయి. ఘోర రూపంతో ఒక వస్తువు ఒక వస్తువు కట్టబెట్టేసి బాధ పెట్టకుండా ఈ శివుణ్ణి తలంచుకుని వెళితే మన కర్మ అక్కడ బాగుండి వాడి బుద్ధిలో ఉన్న రుద్రుడు మనకు అనుకూలం చేసి అది మన పనికి వచ్చినట్టు చేస్తాడు. అందుకే క్షేత్రములు వృక్షములు వనములు వీటన్నిటిలో ఉన్న రుద్రుణ్ణి ఎందుకు తలంచుకోవాలి అంటే వాటన్నిటితో పని ఉన్నంత కాలం వాటిలో ఉన్న పరమేశ్వరుని తలంచుకున్నంత సేపు అవి మనకు అనుకూలములే వెడితే శివోనస్సుమనాభవ అది విశేషం. అవి మనకు శుభంకరమై మనకు అనుకూలమై వెళతాయి. అందుకు భౌతిక ప్రయోజనం కోసం దీన్ని తీసుకోవచ్చు. అంత ఆత్మవైపే అనుకోవద్దు. మన ఆత్మతో బ్రతకడం లేదు, శరీరంతో బ్రతుకుతున్నాం, అది వేరే విషయం. అందుకు ఈ శరీరము ఈ భౌతిక విజ్ఞానం వీటికి సంబంధించిన విషయములు ఇవన్నీ కూడా. తర్వాత అది ఉంది లేదని కాదు, మన వ్యవస్థ యొక్క స్వరూపమే అది, వేద విద్యా స్వరూపమే అది. ఎందుకంటే మనలో మనస్సు వేరు, ఇంద్రియాలు వేరు, బాడీ వేరు, ఇలాగ లేదు కదండి, అన్నీ కలిపి మనం. అలాగే వేద విద్య కూడా సమగ్ర విద్య, అన్ని కలిపి ఉంటాయి, విడివిడిగా ఏమి ఉండవు. అది మనం మన స్థాయి భేదాల బట్టి గ్రహించుతూ ఉంటాం. మొత్తానికి ఇన్ని విధాలు మనం చూస్తూ ఉంటే ఎంత వ్యాపించిపోయి భూమిని ఎంత వ్యవస్థ చేసాడండి ఆ స్వామి. అన్నీ ఒక్కలాగే ఉంచాడా? అన్నీ ఒక్కలాగా ఉంటే మనం ఉండలేమండి. అందుకు విశ్వమంతా కూడా ఆయన వ్యవస్థ ఎలా చేశారంటే నమో భువంతయే వారివస్కృతాయౌషధీనాం పతయే నమః. భువంతయే, భువం తనోతి ఇతి భువంతయే. భువం అంటే ఈ భూమిని, తనోతి అంటే విస్తారపరచువాడు అని అర్థం. భూమిని విస్తారపరిచాడు, ఎక్స్పాండ్ చేశాడని అర్థం. ఎక్స్పాండ్ అంటే సాగదీశాడని కాదు, విస్తారపరచడం అంటే అనేకములైన వనరుల్ని ఏర్పాటు చేశాడు. మనం ఒక చిన్న బ్యాగ్ జేబులో వేసుకెళ్తాం, వస్తువులు కొనడానికి వెళ్ళినప్పుడు భువంతయే దాన్ని ఓపెన్ చేస్తాం. చూడ్డానికి జేబులో పెట్టుకునే వెళ్ళాడు వాడు, అక్కడికి వెళ్ళేటప్పుడు భువంతయే అయింది. వాడు వేశాడు, అయ్యా మరి మీ బ్యాగ్ పట్టదంటే ఏం పర్వాలేదు, కింద జిప్పు ఉంది, అది తీస్తే ఇంకా యాక్సిడెంట్ అవుతుందంట, నువ్వు పోయి పర్వాలేదు, ఎంత పోసినా పట్టుకోవడానికి ఇది ఉంది, భువంతయే ఎక్స్పాండ్ చేయగలనయ్యా నేను అని చెప్తాడు. అలాగా ఈ విశ్వాన్ని అనేక వనరులతో విస్తరింపజేసిన వాడు అది అర్థం. ఈ పృథ్వీని విస్తరింపజేశాడు. పృథ్వీ అంటే పృథు విస్తారే అనే ధాతువు నుంచి పుట్టింది. విస్తార లక్షణం కలిగినది భూమి, ఆ విస్తార లక్షణమే భువంతయే అని చెప్పబడుతున్నది. విష్ణువు పృథువై ఉన్నాడు అంటే అర్థం విస్తార లక్షణంతో వ్యాపించి ఉన్నాడు. అందుకే పృథుహు అనే నామ విష్ణు శాస్త్రంలో కూడా మనకు కనిపిస్తుంది. ఈ విస్తార లక్షణంతో భూమిని వ్యాప్తి చేశాడు. కొన్ని చోట్ల జలములు విస్తరించి ఉంటాయి, ఆహా జలములే అంతా బాగున్నాయి అంటే ఒట్టి నీరుంటే ఏం చేసుకుంటాం. అందుకు కొన్ని చోట్ల మంచి సారవంతమైన నేలల్ని విస్తరింపజేశాడు. ఒక్క నేల ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు అనిపిస్తుంది పంటలు అవసరమైనప్పుడు. కానీ ఇల్లు కట్టుకోవాలంటే రాళ్లు కావాలి, కొన్ని చోట్ల రాళ్లే పెట్టాడు ఆయన. అంతా రాళ్ల భూమి అండి, అక్కడ పంటలన్నీ పండవండి అంటాం మనం ఏదో ముఖం విరిచి. అక్కడ రాళ్లు లేకపోతే నీకు ఇల్లు ఉండదండి. అందుకే ఎక్కడ ఏ వ్యవస్థని, ఇది జగత్తుని అర్థం చేసుకుంటే చాలు జగతాం పతి అర్థమవుతాడు, అది విశేషం. ఇలాగ విస్తరింపజేశాడు భువంతయే. ఈ విస్తరింపజేసి వీటికి కావలసినటువంటి సంపదలన్నీ కూడా అవే వరి వారి అని. వారి అంటే కురిసే సంపదలు. వీటిని విస్తారం చెయ్యడమే కాకుండా ఈ విస్తారాన్ని కూడా ఈ వ్యవస్థని కంటిన్యూ చేసేటట్లుగా సంపదల్ని వర్షించువాడు గనక వారివస్కృతాయ ధనప్రదాయకుడు అని చెప్పబడుతున్నాడు. వారివస్కృతాయ అంటే మరొక అర్థం, వారి అంటే జలము అని అర్థం. వారివహ అంటే ఈ జలములను తీసుకుపోయేవి అని అర్థం. జలముల్ని, జలములు ఆకాశంలో ఉన్నాయి సంతోషం, కానీ దీన్ని తీసుకుపోయేవి ఎన్నున్నాయో చూడండి. నీరు అని ఒక మాట అనేస్తాం కానీ వైదిక ఋషి ఎంత ఎక్స్పాండ్ చేశాడు అనే దృష్టిని చూడండి. విశ్వరూపాన్ని చూడగలిగిన వాడు వైదిక ఋషి అంటే, అంటే విశ్వం ఎలాగ విస్తరిస్తుందో తన మంత్రాల్లో ఆవిష్కరిస్తున్నాడు. ఆకాశాంతర్గతమైన జలం చినుకై జల్లై జడి వానయ్యై కురుస్తుంది. కురిసిన తర్వాత వాన తెరిపించిందండి అని అడుగు వేస్తున్నాం. వెళ్ళిపోయిందా? కాదు, ఎక్కడికెక్కడికి ఎలా వెళ్ళాలో పరిగెత్తిందా వాన. ముందు వారి, వారివహ ఆ జలమును మోసేవి మబ్బుల రూపంలో వచ్చాయి, మబ్బుల నుంచి క్రిందకు వచ్చాయి. క్రిందకు వచ్చినవి ఎన్ని రకాలుగా వ్యవస్థ, కొన్ని భూమిలో అప్పుడే లాక్కుంది, భూమిలో కూడా వారివహ వ్యవస్థ ఉంది. జలముని గ్రహించగలిగే ఒక వ్యవస్థ పెట్టాడు, అది గ్రహించి ఎంత కావాలో తను తీసేసుకుంది. మిగిలిన జలం పరిగెత్తుకు పరిగెత్తు వెళ్ళి పల్లపు నేలల్లోకి వెళ్ళింది. ఆ వెళ్ళింది కొన్ని చోట్ల జలపాతాలై, కొన్ని చోట్ల వాగులై, కొన్ని చోట్ల వంకలై, కొన్ని చోట్ల సెలయేరులై, కొన్ని చోట్ల మహానదులై, తర్వాత మహాసముద్రమైంది. ఒక్క చూస్తే ఎంత కనబడుతుంది జల వ్యవస్థ. ఈ జల వ్యవస్థ స్వరూపుడైన వాడే వారివస్కృతాయ భువంతయే వారివస్కృతాయ. ఈ వ్యవస్థ ఆయన ఏం చేస్తున్నాడు? ఓషధీనాం పతయే నమః. ఓషధులన్నిటికీ పతి అయినవాడు. ఓషధీహి, ఇక్కడ కూడా విశేషం ఏంటంటే ఉష అంటే ఉష్ణత అని అర్థం. ఆ ఉష్ణతని తన యందు కలది ఔషధి అని అర్థం తీసుకోవాలి. ఉష్ణతాధర్మం కలది. ఔషధులన్నింటిలో కూడా ఒక వేడిమి అనే లక్షణం ఉంటుంది ప్రతి ఔషధిలో కూడా. అందుకే ఔషధాలు పుచ్చుకునేటప్పుడు రకరకములుగా అది ఔషధిలో ఆ కాల్చే లక్షణం లేకపోతే రోగాలకు వెళ్ళి లోపలికి వెళ్ళి రోగాలను ఎలా కాల్చుతాయి చెప్పండి. అందుకు ఔషధుల్లో సూర్యశక్తిలో ఉన్నటువంటి ఉష్ అనేటువంటి, అలాగే ఉష రుజాయాం అని కూడా అర్థం ఉన్నది. అంటే రోగహరణ శక్తి కలది ఉష అనే ధాతువుకి అర్థం. ఈ అర్థంతోనే ఉషక్కాలం అనే మాట వినుంటారు. ఉషక్కాలం అంటే రోగహరణ కాలం అని మన వాళ్ళు ఎంత బాగా చెప్పారు చూడండి. అందుకే ఉషక్కాలంలో నిద్ర లేచి భగవదారాధన చేసేవాడికి రోగాలు ఉండవు, అది విశేషం. అలాంటి ఆ ఉష్ లక్షణం, రోగహరణ లక్షణం దేనియందు ధీయతే నిష్ఠీయతే, దేనియందు ఉంటుందో అది ఔషధి, రోగహరణ శక్తి కలిగినటువంటివి. దాని నుంచి మనం తయారు చేసేది ఔషధం, ఔషధి సంబంధమైనటువంటివి. ఇలాంటి దివ్యౌషధులు చాలా ఉన్నాయి. ఈ ఔషధులు అంటే జడంగా ప్రకృతిలో పెరిగేవి అనుకోవద్దు. సృష్టిలో ప్రాణవంతమైన వాడు, తెలివైన వాడు కేవలం మనిషి అనుకోవడం ఒక అజ్ఞానం. మన తల మీద మనకి తెలియకుండానే మన తల మీదే కాపురం పెట్టి పరిగెత్తే పేనుకి మనకు మించిన అహంకారం ఉండాలి, అవునా లేదా? అందుకు నాకే పెద్ద అనుకోవడం ప్రతి జీవికి ఉండే లక్షణం. నేనే గొప్పవాడిని, జంతువు నామన్నర జన్మ దుర్లభం అని రాస్తాం మనం. మీరు రాయమంటే పేనుకి కానీ పుస్తకం రాస్తే ఆ పుస్తకం చదివితే శక్తి అనుకుంటే పేను కూడా రాస్తుంది. జంతువుల్లో పేను జన్మ చాలా గొప్పదని దాని గొప్పదనం అది చెప్తుంది. కనుక గొప్పతనం అనేటువంటిది శరీరము ఉపాధి ఆ శరీరంలో చేసే తెలివితేటలు బట్టి ఉండదు. జంతువునామన్నర జన్మ దుర్లభం ఎందుకన్నారంటే విశ్వంలో వస్తు దృష్టి ప్రతి జంతువుకి ఉంటుంది. వస్తువు వెనకాల వ్యాపించిన ఈశ్వర దృష్టి తెలుసుకోగలిగేటటువంటి బుద్ధి మనిషికి ఉంది కనుక జంతువునామన్నర జన్మ దుర్లభం అన్నారు. ఆ విష్ణు దృష్టి ఈశ్వర దృష్టి గ్రహించనంత వరకు వీడు జంతువులతో సమానమే. కనుక గర్వించితే అప్పుడు గర్వించండి, అప్పుడు ఎలాగూ గర్వించాం. సర్వం ఈశ్వరుడని తెలిసి గర్వం ఎక్కడుంటుంది, అది విశేషం. అందుకు పరమేశ్వరుడు అన్నిటి యందు వ్యాపించి ఉన్నాడు. ప్రకృతిని ఏనాడు జడ పదార్థంగా చూడరాదు. ఔషధులందరూ కూడా దేవతా స్వరూపాలు. దేవతలు అనుగ్రహిస్తే గానీ ఔషధులు దొరకవు. ఒక వ్యక్తికి ఒక రోగం వచ్చిందంటే దానికి తగ్గ ఔషధం దొరకాలి అంటే ఔషధి దేవతలు అనుగ్రహించాలి. అందుకే వనస్పతయ శాంతి ఔషధయ శాంతి, తన చుట్టూ ఉన్నటువంటి వనస్పతులు ఔషధులు ఇవన్నీ శాంతంగా ఉండాలి, నన్ను అనుగ్రహించాలి. అదే రుద్రమన్న, శాంతం అవ్వాలి అంటే నన్ను అనుగ్రహించుటట్లుగా ఉండాలి, అదే శివుడు అంటే. ఆ ఔషధులన్నీ కూడా మనం అనుగ్రహించాలి. ఏమండి ఔషధులు ఈశ్వరుడా అంటే అందులో కూడా ఘోరాఘోర రూపాలు ఉన్నాయి. మీరు ఔషధులు పరిశీలించండి. కోడని ఔషధి వాడితే ఏమవుతుంది, కోడని కాలంలో వాడితే ఏమవుతుంది, కోడని అనుపానంతో వాడితే ఏమవుతుంది, బాధిస్తుందా లేదా? ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి మన వారు అనుపానం పెట్టారు. ఆ అనుపానం ఉన్నప్పుడే ఔషధి పనిచేస్తుంది. మెంతిపొడి వేసుకున్నాం మజ్జిగ తాగాలన్నారు అంటే మెంతిపొడి రోగహరణమైన ఔషధే, కానీ మజ్జిగ దానికి దానిలో ఉన్న దోషాన్ని పోగొడుతుంది. లేకపోతే అదే ఔషధి మనకి లోపలికి వెళ్ళి ఆయుధంగా బాధిస్తాను. అందుకు ఘోరాఘోర లక్షణాలు మెంతిపొడిలోనూ ఉన్నాయి. ఈ మజ్జిగ వెళ్ళి ఏం చేస్తుందంటే దాని ఘోరాన్ని అఘోరాన్ని మిగులుచుతుంది. ఇలా విశ్వంలో ఔషధుల్లో కూడా ఉన్నాడు. అలాగే మనకు కర్మ కాలితే కూడని సమయంలో ఔషధి వేసుకుంటాం, మర్చిపోయి ఒక ఔషధికి ఒక ఔషధి వేసేసుకుంటుంటాం. అందుకు పరమేశ్వరుడు ఔషధుల రూపంలో ఉంటూ కూడా ప్రపంచాన్ని ఘోరాఘోర రూపాలతో చూస్తూ ఉన్నాడు అని తెలిసి మనం శివుణ్ణి ఔషధీనాంపతయే నమః అని స్తోత్రం చేస్తే మనకు రావలసిన ఔషధి వస్తుంది, అది బాధించకుండా మనల్ని కాపాడుతుంది. అందుకు రుద్రం నిత్య జీవన వినియోగానికి ఏ విధంగా పనికొస్తుందో చూడండి. నిత్య జీవితంలో మనకు తారసపడే ప్రతి వస్తువు, మనకు ఉపయోగపడే ప్రతి వస్తువు శివంగా మారడానికి రుద్రం చదవవలసిందే, అది ఇందులో ఉన్న అంతరార్థం. అందుకు ఔషధీనాంపతయే నమః, అసలు పరమేశ్వరుడే పెద్ద ఔషధి కదండి. సంసారం అనే పెద్ద జబ్బుని పోగొట్టి, అజ్ఞానం అనే పెద్ద జబ్బు పోగొట్టేటువంటి జ్ఞానరూపమైన ఔషధి పరమేశ్వరుడు. అందుకే నిర్వాణం భేషజం భిషక్, మందు ఆయనే వైద్యుడు ఆయనే అని విష్ణు శాస్త్రం చెప్పింది. అదే విషయం అన్నమాచార్య కూడా, కొనరో వినరో మీరు కూరిమి మందు, ఉనికి మనికికెల్లా ఒక్కటే మందు అన్నాడు ఆయన. ఈ ఉనికికి మనికి ఒక్కటే మందు, అదేమిటి, విష్ణు అనే మందు అన్నాడు. అలాంటి ఔషధి స్వరూపుడైన పరమేశ్వరుడు. ఈ భువంత ఏ వారివస్కృతాయ అనే దానికి మరొక అందమైన అర్థం ఉన్నది. ఇది కూడా శాస్త్రపరమైన అర్థమే. వరివస్య అంటే అర్చన, పూజ, యజ్ఞము మొదలైనవి. వారివస్కృతులు అంటే అవి చేసేవాళ్ళు అని అర్థం, అంటే భగవద్ భక్తులు అని అర్థం. భగవద్ ఆరాధనా పరుల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం అని అర్థం. వారివస్కృతాయ అంటే భక్త స్వరూపుడైన రుద్రునికి అని. అయ్యా, భక్తులు భగవంతుని నమస్కారం చేస్తుంటే భక్తులనే భగవంతుని నమస్కారం చేయడం ఏమిటండి అంటే, అదే శాస్త్రం. అసలు భక్తుడే భగవంతుడు, ఇందులో సందేహం లేదు. ఎందుకంటే ఆయనే చెప్పాడు, మయితే తేషు చాప్యహం, గీతలో చెప్పిన మాటే, వారి యందు నేనుంటాను, నా యందు వారుంటారు అని చెప్పాడు కదా. అందుకు భక్తుల రూపంలో ఉన్న భగవానుడికి నమస్కారం. పరమేశ్వరుడు మనకి ఎప్పుడైనా మనం చూసామా అండి? అందరూ చెప్పారు కనుక. ఇప్పుడు చాలామంది విష్ణువు గొప్ప, శివుడు గొప్ప అని కొట్టుకుంటుంటారు. ఇప్పుడు విష్ణువుని చూసింది లేదు, వాడు శివుడిని చూసింది లేదు. కొట్టుకోవడం మాత్రం మన అందరం చూస్తున్నది. ఇలా ఉంటుంది అసలు విషయం. ఇక్కడ భగవంతుణ్ణి వరివస్య చేసేవాడికి గొడవలేదు. వరివస్య అంటే అర్చన, పూజ, ఆరాధన, ధ్యానం, ఈ భక్తి సాధనలతో ఈశ్వరుని ఎవరు ఆరాధన చేస్తున్నారో వాళ్ళే ఈశ్వర స్వరూపులు అయిపోతారట. సారూప్యం తవ పూజనే అన్నారు కదా శంకర భగవత్పాదులు, నీ పూజలోనే సారూప్యం వచ్చేసింది అయ్యా అన్నారు. భగవంతుడిని ధ్యానించామంటే ఎక్కడ ధ్యానించావు? లోపల. లోపల అంటే అంతర్గత చైతన్యమే భగవద్ రూపంగా నీకు కనిపించింది. అప్పుడు నువ్వెక్కడున్నావు? ఆ ధ్యానంలో నన్ను నేను మర్చిపోయానండి, తన్మయం చెందానండి. తన్మయమైపోయాక ఇంక నువ్వెక్కడున్నావు? అందుకే భక్తులు ఎప్పుడూ తన్మయావస్థలోనే ఉంటారు గనక వారి రూపంలో ఉన్నది రుద్రుడే. దానికి మనకి పురాణాలు ఎంత బాగా చెప్పాయంటే, యథాయోగ్ని సమావేశాన్నాయో భవతి కేవలం, తథైవ మమ సాన్నిధ్యాన్నతే కేవల మానుషాహ. భక్తులని ఏనాడు కూడా మామూలు మానవులుగా తలంచరాదు. ఇది విశేషం. మనకు మహాభక్తులు కనిపిస్తారు, జ్ఞానులు కనిపిస్తారు, వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముఖం చూస్తే చాలనుకుంటాం. చూస్తాం, 2 రోజులవుతుంది, 3 రోజులవుతుంది, 4వ రోజు అయ్యేటప్పటికల వాడు నాలాగే మనిషి, వాడు నాలాగే అన్నం తింటున్నాడు, వాడు నాలాగే కోపం వస్తే అరుస్తున్నాడు లేదా ఇలా చేస్తున్నాడు. ఇక వాడి గొప్పతనం ఉంది ఏముంది అంటాడు. ముందు కాళ్ళ మీద మొక్కిన వాడు, తర్వాత చేతిలో చెయ్యేస్తానంటాడు, తర్వాత భుజం మీద చెయ్యేస్తానంటాడు. ఇలా పెరిగిపోతుంది. అంటే వాడిలా ఉన్నాడు కనుక వాడే అనుకుంటాడు. కానీ ఈ ఉపాధిలో కనబడుతున్న భక్తుడు మాత్రం ఎప్పుడూ భగవత్ స్వరూపుడే అని తెలుసుకోవాలి అనే విషయాన్ని శివుడు స్వయంగా పార్వతీదేవితో చెప్తున్న విషయం ఇది శివపురాణంలో. యథా యోగ్ని సమావేశాన్ అయోభవతి కేవలం, తథైవ మమ సాన్నిధ్యాన్నతే కేవల మానుషాః. ఒక లోహము అగ్నిలో కాలగా 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 అది అగ్నిమయంగా ఎలాగైపోతుందో అదేవిధంగా మమ సాన్నిధ్యాత్, నా సన్నిధి వల్ల అన్నారు. అంటే వీడు ఎప్పుడు ఈశ్వరుడి సన్నిధిలో ఉంటాడట. అంటే కైలాసానికి వెళ్ళి కూర్చొని వస్తుంటాడని అర్థం కాదు. ఈశ్వరుడి సన్నిధి అంటే నిరంతరం అతని హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం సాలోక్యం, ఇవన్నీ చెప్పారే. నిన్న అలా పిలిచినప్పుడే నాకు సామీప్యం వస్తుందయ్యా అని. ఆ నిరంతర ఈశ్వర సాన్నిధ్య భావన చేత వాడి యొక్క మన ప్రవృత్తి, మనిషి అంటే ఏమిటండి, అన్నం తినడం లేదా బట్టలు కట్టుకోవడం, ఇది కాదు మనిషి. అది శరీర ధర్మంగా అవి జరుగుతాయి, అవి చేస్తాడు. ఈ శరీర ధర్మంగా కొన్ని కొన్ని లక్షణాలు ఉంటాయి, అవి వేరు, అందరూ చేసేవే. కానీ మనిషి అంటే ఆలోచనే మనిషి. మనిషి అంటే ఏమిటి, ఆలోచనే మనిషి, భావమే మనిషి. వీడు ఆలోచన అంతా శివమయమైతే వాడు ఎవడయ్యాడు, శివుడే అయ్యాడు. ఉపాధి ఉన్నంతకాలం అందులో ఉన్నప్పటికీ కూడా వాడు శివుడే అయ్యాడు. అదేవిధంగా మనం ఎవరో మహర్షి దగ్గరికి వెళ్తా అని తుమ్మాడు, ఈయన అలాగే తుమ్మాడు కనుక ఈయన గొప్పవాడండి అంటామా చెప్పండి? శారీరక ధర్మంగా తుమ్మవచ్చు కానీ అతని అంతరంగం మాత్రం శివమయం. అందుకే నా కేవల మానుషహ, మానుషాహ, వాళ్ళు కేవల మానుషులు కారుసుమా. అయితే వారిని కొరుచుకోమంటున్నాడు శివుడు. ఎలాగో అంటే శివస్య పరిపూర్ణస్య కిమ్నామక్రీతైన రేహి, శివుడికి ఏదైనా ఇవ్వాలి అంటే ఏమిస్తాను ఆయనకి, ఏం కావాలి ఆయనకి, అన్నం పెడతావా, ఆయనకు ఆకల నువ్వు పెడితే తినలేడా, ఏం పెడతావు, ఆయనకు వస్త్రాలు ఇస్తావా, ఆయనకు కట్టుకోవాలని పేరే దిగంబరుడు. ఎందుకండి అలా ఉన్నారు అంటే దిక్కులంతా వ్యాపించిపోయి ఉన్నాడు కనుక దిగంబరుడు అన్నారు. దిక్కులంతటికి కలిపి ఎవడైనా వస్త్రాన్ని కట్టగలడా? ఆయన అగ్నిస్వరూపుడు, అగ్నికి బట్ట కట్టి చూడండి అది తగలడుతుంది, కానీ అది నిరావరణ రూపుడైన పరమేశ్వరుడికి మనం ఏమి ఇవ్వగలం? కానీ ఆయనకి ఇవ్వాలి అని తపన పడుతుంది. ఆ తపన పుట్టినప్పుడు భక్తులకు ఇచ్చుకో అని చెప్పాడు. ఎందుకంటే ఆ భక్తుడికి శరీరం ఉంది, ఆ శరీరానికి అవసరాలు ఉన్నాయి. ఆ అవసరం నువ్వు విశ్లేషకుడికి ఇచ్చినట్లే అది చెప్తున్నాడు. శివస్య పరిపూర్ణస్య కిం నామ క్రియతే నరేహి యత్ కృతం శివభక్తానాం తత్ శివస్య కృతం భవేత్. ఇది గొప్ప మాట. శివభక్తులకి ఏం చేస్తారో అది శివుడికి చేసినట్లే అని గొప్ప మాట చెప్తున్నారు. అందుకే పరమేశ్వరుడు కూడా తనని ఎవడేమన్నా పట్టించుకోడు, తన భక్తులను ఎవరైనామనంటే మాత్రం ఊరుకోడు ఆయన. అందుకే మార్కండేయుడి మీదకి యముడు రాగానే ఒక్కసారి వచ్చాడు. ఎందుకంటే శివభక్తులకు అపరాధం చేయడం శివాపరాధం కిందే లెక్క. అకాయో భక్తకాయ స్యాత్ అని ఇక్కడ చెప్తున్నాడు చూడండి. శరీరం లేని వాడికి శరీరం ఏదయ్యా అంటే భక్తుడి శరీరమే ఆయన శరీరం అంట. అకాయ భక్తకాయ స్యాత్ అని ఇదేదో చాలా బాగుంది కనుక భక్తుడి వేషం వేసి తిరిగితే బాగుంటుందో కొంత తయారవచ్చు. భక్తుడిది వేషం కాదండి, భక్తి అనేది అవస్థ. భక్తులకో వేషం, జ్ఞానులకో వేషం, ఇలా యూనిఫాలు వేషాలు భక్తులకు ఉండవు. వాడికి నిజమైన భక్తుడైతే అసలు ఉండవు. వాళ్ళు నిరంతర ఈశ్వర చింతనతో ఉన్నటువంటి వారిని మనం సేవించుకుంటే అవి ఈశ్వరునికి సమర్పించినట్లే. అందుకు అకాయ భక్తకాయ స్యాత్. అందుకే వారి వస్కృతాయ అని చెప్పబడుతున్న విషయం ఇది. ఈ కారణంగా తస్మిన్ తజ్జని భేదాభావాత్ అని నారదుడి భక్తి సూత్రాల్లో చెప్పాడు. తస్మిన్ తజ్జని భేదాభావాత్, ఆయన యందు ఆయన జనుల యందు భేదము చూపరాదు, అది విశేషం. ఆ మాటే ఇక్కడ చెప్తున్నారు. ఆ భక్తి సూత్రాల్లో చెప్పిన మాటకు మూలం వేదంలో. అందుకే వారి వస్కృతాయ, అర్చనాపరులైనటువంటి వారి రూపంలో ఉన్నటువంటి వాడు. అలాంటి వారిని ఎల్లవేళలా ఔషధీనాం పతయే కాచుకుంటూ ఉంటాడు. ఒక ఔషధి ఎలాగైతే రోగాదులు లేకుండా కాపాడుకుంటుంటుందో ఆ భక్తుల్ని కూడా ఆ విధంగా కాపాడుతూ ఉంటాడు పరమేశ్వరుడు అని. ఈ ధర్మానికి భక్తికి వీటికి విఘాతం కలిగించే శత్రువుల్ని ఆయనే సంహరిస్తాడు. ఆ సంహరించడం ఎలాగంటే నమ ఉచ్చైర్ఘోషాయ ఆక్రందయతే పత్తీనాం పతయే నమః. ఇక్కడ నుంచి ఒక మహాసేనల వారియర్స్ రూపంలో ఉన్న రుద్రుణ్ణి మనం అనేక చోట్ల చూడవచ్చు. నిజంగా ఇప్పుడు ఆ రుద్రులు కావాలండి. ప్రతి భారతీయుడు ఒక వారియర్గా మారవలసిన సమయం వచ్చింది. ఎప్పుడూ ఉంటుంది ఇది. ఈ వ్యవస్థ కూడా ఈశ్వరుడే. అందుకే ఛత్రపతి శివాజీ గారు బయలుదేరేటప్పుడు హరోం హరా అని వెళ్ళేవట. పాపం దేవుడు లేడు దెయ్యం లేదని ఒక ఆయన విప్లవిత్తం రాస్తూ హరోం హరా హర హరోం హరా అని పదండి ముందుకు పదండి తోసుకున్నాడు పాపం. ఆయనకు కూడా హరం హర అనకపోతే ఇన్స్పిరేషన్ రాలేదుట. అసలు మీరు పదండి ముందుకు పదండి తోసుకు మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది ఎలా రాయగలిగారండి అంటే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి విని దాసాను అన్నాడు ఆయన. ఎవరికైనా అదే దిక్కండి. హరోం హరా అనగానే మనలో రుద్రతేజం అంతటా ఉన్నాడు కదా, లోపల కూడా రగలాలి. రగలవలసిన చోట రగలాలి. అంతేగాని మన కింద పని చేసేటటువంటి ప్యూన్ మీద ఫైల్ విసిరేసి నేను హరుణ్ణి అనుకోవడం కాదు. ఇక్కడ మన ధర్మాన్ని దెబ్బతీస్తున్న క్షుద్రశక్తుల మీద మనం హరోం హరా అని ఎగరగలిగినప్పుడు అది. అందుకు రుద్రుణ్ణి ఆవహింపజేయండి. ఆ వెళ్ళడం ఎలా వెళ్తాడో చూడండి. ఈ స్వరూపాన్ని మనం తలచుకుంటే ఒళ్ళు పులకిస్తుంది. నిజంగా నరసింహస్వామి అలాగొస్తేనే ఆ అందం, అలాగే రుద్రుడు ఇలా వస్తేనే బాగుంటుంది. ఆయన వచ్చే ముందు ఎలా ఉంటాడంటే ఉచ్చైర్ఘోషాయ రే నరిచొస్తాట. ఉచ్చైర్ఘోష, ఆ ఎలుగెత్తి అరిచి వచ్చేటటువంటి రుద్రునికి నమస్కారం అన్నారు. ఉచ్చైర్ఘోష, ఆ అరుపు చేత కొందరు చచ్చిపోతారండి. అది విశేషం. పరమేశ్వరుడు వచ్చినప్పుడు అహంకారం మాత్రం చేత చాలామందిని సంహరించట. అమ్మవారు అక్కడ పర్వతం మీద ఉన్నప్పుడు శుంభనిశుంభులు అనేక మంది రాక్షసులను పంపించుతూ ధూమ్రాక్షుడు అనే రాక్షసుని పంపించారు. ఆ ధూమ్రాక్షుడు కొన్ని వేల మంది సైన్యాన్ని వేసుకుని చాలా ప్రిపేర్డ్గా వచ్చేట. వచ్చి అమ్మవారి మీద యుద్ధానికి వచ్చేట. ఆవిడ చూస్తే ఒక్కరు సుకుమారి ఏకా అజామేకాం, ఆ తల్లి కూర్చుంది ఆ శిఖరం మీద. ఓ ఆడది ఒక్కర్తి, నా వెనకాల ఇంతమంది సైన్యం ఉన్నారని ధూమ్రాక్షుడు వచ్చాడు. ధూమ్రాక్షుడు అంటే పొగ కళ్ళవాడు, పొగ చూరిన కళ్ళవాడు. వాడు వాడికి ఏం జ్ఞానం ఉంటుంది చెప్పండి. వాడు వచ్చాడు. వస్తే అమ్మవారు ఒక ఆయుధం లేదు, పైగా స్త్రీ. ఆవిడ ఇలా చూసిందిట, హుంకరించిందిట. హుంకారంతో మొత్తం ధూమ్రాక్షుడితో సహా రాక్షస సైన్యాలు క్షణంలో తగలబడ్డాయని మనకి సప్తశతి చెప్తున్నది. హుంకారానికి ఆ శక్తి ఉంది, శబ్దానికి ఆ శక్తి ఉంది. అందుకే మంత్రం ఎందుకు శక్తివంతమైందంటే అందులో రాక్షస సంహారకర శక్తులు ఉన్నాయి. అందుకు మంత్రిని వాణిజాయ అని ఇక్కడికి వెళితే మంత్రములు అనగా వైదికాది మంత్రస్వరూపుడైనటువంటి వాడు, తదంతర్గతమైన శబ్దశక్తి స్వరూపుడు అని మనం గమనించినప్పుడు, అందుకే వృక్షాణాం పతే నమః అంటే శబ్దపరమైన అర్థం కూడా చెప్పాను. అలాగే ఇక్కడ కూడా ఉచ్చైర్ఘోషాయ, వెలికి పలికినటువంటి భగవత్ స్తుతి కూడా శత్రువులను సంహరించగలదు. ఎందుకంటే ఆ వెలికి వచ్చిన శబ్దం కూడా ఈశ్వరుడే కదా, కనుక ఆయనే అరిచి వచ్చి రాక్కర్లే. మనం అరిచి హరా పరమేశ్వర అంటే చాలు, మన చుట్టూ ఉన్న రాక్షస శక్తులు గుండెలు పగులుతాయి. అందుకు మనం ఎలుగెత్తి భగవన్నామ సంకీర్తనం చేయాలి. ఆ ఉచ్చైర్ఘోషలో ఈశ్వరుడున్నాడు. ఉచ్చైర్ఘోషాయ అలా అరవగానే ఆక్రందయతే, ఏడుస్తాడు శత్రువులందరూ. వాళ్ళని ఏడిపించేటటువంటి రుద్రుడికి నమస్కారం. హుంకరించినంత మాత్రమన. అంతేకాదండి, ఇంట్లో ప్రశాంతంగా ఉంటే పిల్లాడు నిద్రపోతూ ఉంటాడు, అప్పుడు ఇంట్లోని ఒక్కసారి కొట్టుకుంటూ గట్టిగా అరిచారనుకోండి, పిల్లాడు ఏడవడం మొదలెడతాడు. అవునా లేదా? ఉచ్చైర్ఘోష ఆక్రందయితే ప్రతి ఇంట్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే అలా కాకుండా పాజిటివ్గా దీన్ని మనం చూసుకోవాలి. ఉచ్చైర్ఘోష వల్ల శత్రువుల్ని ఏడిపించువాడు ఆయన, పత్తీనాం పతయే నమః. అటువంటి వాడు సేనలకు పతిగా ఉన్నటువంటి వాడు. అలాంటి వాడు ముందు నిల్చుని త్రిశూలమెత్తి ఉచ్చైర్ఘోష చేస్తే వెనకాల ఉన్న సేనలకి ఉత్సాహం పుట్టి వెళ్తూ ఉంటారు. ఈ వ్యవస్థ ఇప్పటికీ మనకు కనిపిస్తూ ఉన్నదే. యుద్ధ విద్యలో ఉండేటువంటి రుద్ర చైతన్యాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి శివోపాసన చేయమని చెప్పాడు. ఎందుకంటే ఆ రుద్రుడు నువ్వు అనుగ్రహిస్తేనే కురుక్షేత్రంలో విజయం సాధించగలవు. అంటే యుద్ధాలకు రుద్రుడు కనుక నాకు అక్కర్లేదండి అనుకోవద్దు. మన బ్రతుకే పెద్ద యుద్ధం. ఈ యుద్ధంలో కూడా విజయం సాధించాలి అంటే ఎన్ని రకాలు రావాలో చూడండి. ఇక్కడ మన ప్రాణశక్తి నుంచి మంత్రశక్తి వెలువడిన వెంటనే దాన్ని అనుసరించి మన ఇంద్రియ శక్తులన్నీ కూడా ఒక్కసారి ఉత్సాహపూరితములైపోతాయి. అది ఉచ్చైర్ఘోషాయ క్రందయితే పత్తీనాం పతే నమః అన్నప్పుడు ఆ ప్రాణశక్తి నుంచి మంత్రం ఉచ్చైర్ఘోషగా పలకగానే లోపలున్న ఆసురీ శక్తులన్నీ ఆక్రందయితే ఏడిచి నశిస్తాయి. మన ఇంద్రియ శక్తులన్నీ ఉత్సాహపూరితమై చైతన్యవంతములై మంత్రాన్ని అనుసరించి వెళతాయి. ఆ అర్థాన్ని కూడా మనం ఇందులో గ్రహించవచ్చు. పత్తీనాం అంటే సేనలు అనర్థం. భారతీయ యుద్ధ వ్యవస్థ ఒకటి ఉంది. అర్థం చేసుకోవడానికి ఉండవలసిన రాజనీతి విద్యను మనం చాలా పోగొట్టుకున్నాం. అన్వీక్షకి, త్రయీ, వార్త, దండనీతి అని నాలుగు విధాలుగా మన రాజనీతి శాస్త్రం ఉంది. రాజకీయం వేరు, రాజనీతి శాస్త్రం వేరు. నిజానికి రాజనీతి రాజకీయం ఒకటే. కానీ మన రాజకీయం అంటే టోపూరు మార్చడం ఇవన్నీ అనుకుంటున్నాం. కానీ రాజనీతి అంటే పాలనా పద్ధతి. దీనికి సంబంధించి అన్వీక్షకి, త్రయీ, వార్త, దండనీతి అని నాలుగు విధములుగా రాజనీతి శాస్త్రం ఉంది విస్తృతంగా. భారతీయ విద్యలు అధ్యయనం చెయ్యాలి. మనం చేస్తే ఎన్నో నేర్చుకోవచ్చు. ఈ దండనీతిలో తను పాలించుతున్న రాజ్యంలో ఉన్నటువంటి వారిని కాపాడడానికి అధర్మం నుంచి రక్షణ కల్పించే పద్ధతిలో అధర్మ పనులను శిక్షించడం ఒక దండనీతి, అలాగే తన దేశంపై దండెత్తే వారిని దండించడంలో ఒక దండనీతి. ఆ దండనీతి వ్యవస్థలోనే సైన్య వ్యవస్థ ఒక భాగం. ఈ సైన్య వ్యవస్థలో ఎన్ని రకాల వ్యూహాలు ఉన్నాయో మన భారతాది గ్రంథాల్లో మనకు తెలుస్తాయి. దీనికి మూలమైన రాజనీతి శాస్త్రం మనం పోగొట్టుకున్నా, మన గ్రంథాలు మిగుల్చుకున్నామే అది కొంత మంచి పని చేసాం. మన గ్రంథాలు తీరగవేస్తూ ఉంటే కొన్ని శాస్త్రాల పేర్లు కనిపిస్తూ ఉంటాయి. తద్వారా మనకి శాస్త్రాలు ఉండేవి అనైనా తెలుస్తుంది. దానితో మనం పరిశోధన చేయాలి. అంతేగాని పురాణాల్లో ఆ శాస్త్రాలు చెప్పారండి, ఊహించి రాశారు అనడానికి మనమెవరండి? కొన్నాళ్ళకి ఈ ఉన్న శాటిలైట్లన్నీ పేలిపోయి కంప్యూటర్ వ్యవస్థ దెబ్బతిని మళ్ళీ ఒక సమాజం తయారవుతోంది అనుకుందాం, ఊహిద్దాం. అప్పుడు కొంతకాలం తర్వాత ఈ వ్యవస్థ ఉందని కూడా మరిచిపోయే తరం తయారవుతుంది. అప్పుడు ఎవడికో ఈ కంప్యూటర్కు సంబంధించిన పుస్తకాలు దొరికితే ఆ పూర్వీకుల అజ్ఞానం కొద్దీ కంప్యూటర్ తా అదేదో ఉందిట, దానికి బటన్ నొక్కితే బోర్డు కనబడతాయట, ఇలాంటి దాన్ని ఊహించారు అంటే ఎలా ఉందో అలా ఉంది మనకి. మనకున్న విద్యలన్నీ పోగొట్టుకున్నాం అనేక నాశనాల్లో. ఇప్పుడు వాడి పేర్లు చెప్తే కల్పితం అనుకుంటున్నాం. అలాగ భారతీయ విద్యలు చాలా ఉన్నాయి. రుద్రను తెలుసుకుంటూనే భారతీయ విజ్ఞానాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందుకు వివిధములైనటువంటి సైన్య వ్యవస్థలు ఉన్నాయి. పత్తి అనే సైన్య వ్యవస్థ ఎలా ఉంటుందో రాజనీతి శాస్త్రాధారంగా చెప్పుకుందాం. ఇక్కడ అంటే వేద శబ్దాల్లో మనం గ్రహించాలి. ఏకో రథో గజశ్చైకో నహా పంచ పదాయతాః త్రయశ్చ తురగా తజ్ఞైః పత్తి రిత్యభిధీయతే. పత్తి అంటే ఒక రథము, ఒక ఏనుగు, ఐదు పదాతి బలం, నాలుగు గుర్రాలు, వీటితో కూడితే దీని పత్తి అంటారు. ఇలాంటి పత్తిలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటికీ పతి అయిన వాడు పత్తీనాం పతయే నమః అని. దీన్ని మనం వేదాంత పరంగా అన్విస్తే గుర్రాలు ఏమిటి, నరులు ఏమిటి, అశ్వములు ఏమిటి లోపలే కనబడతాయి, వాటికి పతి అయిన వాడు అని ఇంద్రియాల పరంగా వ్యాఖ్యానించుకోవచ్చు. నమః కృష్ణవీతాయ ధావతే సత్వనాం పతయే నమః. ఇది ఈ అనువాకంలో ఆఖరి మంత్రం, చాలా గొప్ప మాటది. ఈ రోజుకి ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే.